తాసాం తిసృణాం శక్తీనాం దేహాంగీకార లక్షణ. నిజానికి శక్తికి రూపం ఉండదు. శక్తిని ఎలా గుర్తిస్తాం? ఈ మైకులో నేను మాట్లాడుతూ ఉంటే దాన్ని మోసుకొచ్చి మీకు వినిపించే శక్తి ఉంది, ఆ శక్తి కనపడదుగా. కరెంటు కనపడుతుందా? ఈ వైర్లో ఉన్న ఏమున్నాయో మనకేం కనపడతాయి, కానీ శక్తి యొక్క అనుభవం పొందుతున్నారు మీరు. మనిషి అంటే కనపడతాడు, కానీ మనిషిలో ఉన్న శక్తి ఏం తెలుస్తుంది? ఈ లోపల ఏముందో మీకేం తెలుసు? ప్రతి వ్యక్తి చూడడానికి రెండు కళ్ళతో, రెండు చెవులతో, ముక్కుతోటి, చేతులతోటే కనపడుతున్నాడు. ఏదో అవయవ లోపాలు ఉన్న వాళ్ళని పక్కన పెడితే, కానీ ఒక్కొక్క వ్యక్తిలో మాట్లాడే శక్తి ఉంటుంది. ఈయనకి నోరుంది, ఆయనకి నోరుంది, కానీ నేను మాట్లాడేట ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఆయనకి చేతులున్నాయి, ఇంకొక ఆయనకి చేతులున్నాయి. ఈయన ఊపినట్టుగా కెమెరాని ఇంకోటి ఎందుకు ఊపలేకపోతున్నాడు? కొందరికి కాళ్ళు ఉన్నాయి, కానీ కొందరు కింద కూర్చుంటున్నారు, కొందరికి కింద కూర్చోలేకపోతున్నారు. అప్పుడు నేను పాదదశకం, 10 కాళ్లతో కూడా ఉంటాను. అప్పుడు నేను నేల అశ్వద్యుతి. నేల అంటే నల్లనైన అశ్మ రాయి. నేలపు రాయి అని ఒక రాయి ఉంటుంది చూసారా ఉంగరాల్లో? ఉంగరాలలో, నవరత్నాలలో నీలమనే రాయి ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటాను. ఈ రంగుతో, ఈ లక్షణములతో ఉంటాను. నాకు శరీరం ఉంటుంది, శరీరమునకు తగిన లక్షణములుంటాయి అని చెప్పి రూపము ధరించిందిట. రూపము లేని పరాశక్తి మన కోసం రూపం ధరించింది. ఆ రూపములు మూడే ఈ చరాచర జగత్తుని నిరంతరం సృష్టి స్థితి లయములనే మూడు కార్యక్రమముల ద్వారా నడుపుతున్నాయి. ఆ మూడు శక్తుల్ని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని పిలుస్తారు. ఆ మూడు శక్తులతో కూడిన అమ్మవారి చరిత్రయే శ్రీమద్దేవి భాగవతం. ఈ భాగవతంలో 5 లక్షణములు ఉంటాయి. అవి ఏమేమిటి 5 లక్షణాలు అంటే, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. పురాణమునకు 5 లక్షణములు ఉండాలి, ఉంటేనే దాన్ని పురాణం అంటారు. ఏమేమిటా పంచలక్షణాలు? 1 సర్గ. ఇందాక చెప్పాక మీకు అమ్మవారు 3 రూపాలు ధరించింది. ఈ 3 రూపములు అమ్మవారు ధరించిన విశేషాలన్నిటినీ సర్గ అని పిలుస్తారు. రూపము లేని అమ్మ రూపములు ధరించి ప్రజారక్షణ కోసం కార్యక్రమాలు తలపెట్టడం ఉందే దానికి సర్గ అని పేరు. ఇంకా ప్రతిసర్గ, ఈ అమ్మవార్లు 3 ద్వారా 3 పుట్టుకొచ్చారు. వాళ్లే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. ఈ త్రిమూర్తుల్ని సృష్టించి వీళ్ళ ద్వారా సృష్టి స్థితి లయాలు నడుపుతోంది అమ్మ. అమ్మవారి యొక్క 3 శక్తుల ద్వారా పుట్టినటువంటి త్రిమూర్తులు సృష్టి స్థితి లయాలు చేస్తున్నారే, ఈ కథని ప్రతిసర్గ అన్నారు. అమ్మవారి 3 రూపాలు పుట్టడమేమో సర్గ, అమ్మ నుంచి త్రిమూర్తులు పుట్టడం ప్రతిసర్గ. ఇంకా వంశం అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, ఈ ఇద్దరి నుంచి వంశాలు పుట్టాయి. అందుకని చంద్రవంశం, సూర్యవంశం. మళ్ళీ ఈ వంశముల్లో ప్రజాపతుల వంశాలు కొన్ని ఉన్నాయి. వీళ్లలో కొంతమంది ప్రసిద్ధులు పురుషులు ఉంటారు. వీళ్లలో కూడా రాక్షసులు, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు పుట్టారు. ఈ హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు పుట్టడం, సూర్యచంద్రుల వంశాల్లో కొంతమంది మహాత్ములు పుట్టడం, ప్రజాపతులు పుట్టడం, దీనికి వంశము అని పేరు. వీళ్ళందరి యొక్క వంశాలు, ఇప్పుడు ఉదాహరణకి ఇక్ష్వాకు మహారాజు గారు వైవస్వతమను యొక్క వంశము, అలాగే చంద్రవంశంలో నహుష చక్రవర్తి, పురూరవుడు ఇలాంటి వాళ్ళు పుట్టారు కదా. ఈ వంశములు ఆరంభం ఎక్కడి నుంచి వచ్చాయో ఆ వంశానికి సూర్యచంద్రుల వంశము, మహాపురుషుల చరిత్ర అని పేరు. దీన్ని వంశము అని పిలుస్తారు. ఇంకా మన్వంతరాణిచ 14 మంది మనువులు ప్రతి యుగంలోనూ పుడుతూ ఉంటారు. యుగములు 4 కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగములకు ఒక మహాపురుషుడు అధిష్టాన దేవతగా ఉండాలి. ఈ 4 యుగాల్లో ఉన్న మానవులకి ఆయన చెప్పిందే ప్రమాణం, అందుకే దానికి మనుస్మృతి అని పేరు. ఇలా మనుస్మృతి అనే స్మృతితో ప్రామాణికుడై వీళ్ళందరికీ మూల పురుషుడైన వాడిని మనువు అంటారు. అసలు మనకి మానవులని పేరు ఎందుకు వచ్చిందంటే వాడి సంతానం గనక. మనోహ అపత్యం పుమాన్ మానవః, మనువు యొక్క సంతానం గనక మానవులు అన్నారు. మొట్టమొదటి మనువు పేరు స్వయంభువు. బ్రహ్మదేవుడిని స్వయంభూ అంటారు. స్వయంభూ అన్న ఆత్మభూ అన్న బ్రహ్మ. బ్రహ్మాత్మభూ స్వరజ్యేష్ఠ పరమేష్ఠి పితామహ అని బ్రహ్మగారి పేర్లు. స్వయంభూ నుంచి పుట్టాడు గనక స్వయంభువు అన్నారు. బ్రహ్మగారి కుడి చేతి నుంచి ఒక ఆయన పుట్టాడు. బ్రహ్మని స్వయంభూ అంటారు గనక ఆయన కుడి చేతి నుంచి పుట్టిన ఆయన స్వయంభూ అన్నారు. ఈయనకి ఆయన ఒక భార్యనిచ్చాడు. ఆ భార్యని తన ఎడమ చేతి నుంచి సృష్టించాడు. ఆవిడ చాలా అందంగా ఉండేది, కొన్ని వందల మంది స్త్రీల కంటే అందంగా ఉండేది. అందుకే శతరూప, అనేక రూపములతో కూడినది, అనేక రకాల సౌందర్యములతో కూడినది. ఈ స్వయంభువుకి శతరూపనిచ్చారు. ఈ ఇద్దరు దంపతులయ్యారు. ఈ ఇద్దరికి పుట్టిన పిల్లవాడు మొట్టమొదటి మానవుడు అన్నమాట. అదిగో ఆయనే ఆ స్వయంభూమునికి మొదలైనటువంటి వాళ్ళకి పుట్టినటువంటి వాడిని ఉత్తానపాదుడు అంటారు, ప్రియవ్రతుడు. ఇద్దరు కొడుకులు పుట్టారన్నమాట. చూసారు ఇంకెక్కడి నుంచి ఈ మానవ వంశం అభివృద్ధి అయ్యింది. కాబట్టి మొదటి మరువు స్వయంభువు, ఆ తర్వాత రెండోసారి మళ్ళీ యుగాలు మారాక ఈ ప్రళయం అయ్యాక స్వారోచిష్యుడు అనేవాడు పుట్టాడు. మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు వైవస్వతమరువు. ఇప్పుడున్న వైవస్వతమరువు కాలంలో మనం ఉన్నామన్నమాట. వివస్వాన్ అంటే సూర్యుడు, సూర్యుడు కొడుకు గనక ఆయన్ని వైవస్వతుడు అన్నారు. ఇది ఏడవ మరువు కాలం. ఆ తర్వాత రాబోయేవాడు సూర్యసావర్ణి, ఛాయాదేవికి సూర్యుడికి పుట్టి రెడీగా ఉన్నాడు ఆయన. ఆయనకి పార్లమెంట్లో ఫుల్ మెజారిటీ వచ్చింది, ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ కలియుగాంత వరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. సూర్యసావర్ణి అయ్యాక దక్షసావర్ణి, ఆ తర్వాత మేరుసావర్ణి, తర్వాత బ్రహ్మసావర్ణి, తర్వాత రుద్రసావర్ణి, తర్వాత రౌచ్యుడు, తర్వాత భౌత్యుడు. ఈ 14 మంది రొటేట్ అవుతారు. ఇలాంటి మనువులు కొన్ని కోట్ల మంది వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తూ ఉంటారు. ఇవి పదవులు. ఈ మనువుల యొక్క చరిత్రను ఏమంటారన్నమాట, వరసగా మనువు సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ మన్వంతరము అని పిలుస్తారు. 43,20,000 సంవత్సరాలు ఒక మన్వంతరం అంటే. ఇక వంశానుచరితం, చంద్రుడి యొక్క వంశంలో యదువు పుట్టాడు. ఆ యదువు యొక్క సంతానం యాదవులు. ఆ చంద్రుడి వంశంలోనే ఏయాతి మహారాజు గారికి పూర్వు పుట్టాడు. ఆ పూర్వు యొక్క వంశం వాళ్లే కౌరవ పాండవులు. ఇలా ఆ వంశాల్లో పుట్టిన మహాత్ముల చరిత్రలకి వంశానుచరితం. అలాగే వైవస్వత మనువు అని ఒక మనువు పుట్టాడు. ఆ మనువుకి ఇక్ష్వాకు పుట్టాడు. ఇక్ష్వాకు దగ్గర నుంచి వరుసగా ఎంతో మంది మహానుభావులు పుట్టారు. ఆ వంశంలో దశరథుడు పుట్టాడు, రామచంద్రుడు పుట్టాడు. చూసారా, ఈ మహానుభావుల చరిత్రలు వంశానుచరితం అంటారు. ఈ విధంగా అమ్మవారు మూడు రూపాలు ధరించడమేమో సర్గ, అమ్మవారు నుంచి త్రిమూర్తులు పుట్టడం ప్రతి సర్గ, ఆ తర్వాత మహానుభావులు సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళ నుంచి వంశాలు పుట్టడం వంశము, ఆ వంశములలో మహాపురుషులు పుట్టినటువంటి వాళ్ళ చరిత్ర వంశానుచరితము, స్వయంభూ మనువు మొదలుకొని 14 మంది యొక్క మనువుల చరిత్రమో మన్వంతరము. ఈ 5 లక్షణములు పురాణములో ఉంటాయి. ఇవి ఉంటేనే అది పురాణం. ఈ 5 ఉంటే దానికి పంచకృత్యములు అని పేరు. అది ఉంటేనే పురాణం, అది లేకపోతే పురాణం ఉండదు. ఇంతకీ 5 కలిపి పంచకృత్యములు అని ఎందుకంటారు? పంచకృత్యములు అంటే ఏమిటో తెలిస్తేనే అసలు పురాణములో ఉన్న అంతరార్థం తెలుస్తుంది. 5 పనులు నిరంతరం అమ్మవారు నడుపుతున్నది. ఈ 5 ఏమిటంటే, 1 సృష్టి చేయుట. సృష్టి చేస్తే ఉపయోగం ఏముంది? దాని తర్వాత ఏం చేయాలి? పోషించాలి. ఆ తర్వాత పోషించాక ఏం చేయాలి? సంహారం చెయ్యాలి. ఎల్లకాలం ఈ జనం ఎక్కడే ఉంటే ఈ భూమంతా జనాల యొక్క పుట్టలతో నిండిపోతుంది. అందువల్ల సంహారం చెయ్యాలి. సంహారం చేశాక ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పట్టుకుపోవాలి. దానికి తిరోధానం అని పేరు. తిరోధానం అయ్యి మళ్ళీ పుట్టకుండా తన దగ్గరే అట్టే పెట్టుకుంటే దానికి అనుగ్రహము, మోక్షము అని పేరు. ఈ 5 పంచకృత్యములని పేరు. అందుకే లలితా సహస్రనామం స్పష్టంగా సృష్టికర్త్రి బ్రహ్మరూప. అమ్మా, నువ్వు సృష్టి చేస్తున్నావు, అప్పుడు ఏ రూపంలో ఉంటావు? బ్రహ్మరూపంలో ఉంటావు. బ్రహ్మరూపంలో ఉండి ఈ జనాలందరినీ రకరకాల ప్రాణుల్ని సృష్టి చేస్తున్నావు. తర్వాత గోప్త్రి, పోషిస్తున్నావు. పోషిస్తున్నప్పుడు గోవింద రూపిణి, గోవిందుడి రూపంలో ఉంటున్నావు. సంహారిణి, సంహరిస్తున్నావు. అప్పుడు రుద్ర రూపంలో ఉంటావు. తిరోధానకరి, తిరిగి పైకి పట్టుకుపోతున్నావు. అప్పుడు ఈశ్వరి రూపంలో ఉంటావు. ఈ చచ్చిన వాళ్ళందరినీ ఏదో ఒక లోకానికి పట్టుకెళ్ళాలిగా, నరకానికో స్వర్గానికో ఇంకో చోటుకో ఇంకో చోటుకో ఆయా లోకాలకి వెనక్కి తీసుకుపోవడానికి తిరోధానము అని పేరు. అలా తిరోధానము చేస్తున్నావిడ తిరోధానకరి, అప్పుడు ఆవిడ పేరు ఈశ్వరి. ఇలా పుట్టడం, పెరగడం, చావడం, మళ్ళీ తిరోధానం అవ్వడం, మళ్ళీ రావడం అనే ప్రక్రియ ఎల్లకాలం జరగకుండా ఏదో ఒకనాటికి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళాలిగా, దానికి అనుగ్రహం అని పేరు. అప్పుడు ఆవిడ సదాశివ అనే పేరుతో ఉంటుంది. సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ అవనవాట పురాణములో ఉన్న పంచలక్షణములు. ఎంత మహాకార్యక్రమం! కథల రూపంలో, మహానుభావుల చరిత్ర రూపంలో 18,000 శ్లోకములుగా వేదవ్యాసుల వారు మనకు అందించారు. ఈ పంచకృత్య పరాయణని నిరంతరం తలుచుకోవడమే ఈ 32 రోజులు మనం చేయబోయే పని. ఈ 32 రోజులు ఈ పంచకృత్యత్వాన్ని తెలుసుకుని మనం కూడా పంచత్వం పొందాక ఈ పంచకృత్యములు లేకుండా శాశ్వత కైవల్యం పొందుతాం. అది దేవీ భాగవతం యొక్క సారాంశం. అనగానే బ్రహ్మానంద భరితులైన ఋషులు చాలా సంతోషించాం. ఈ పంచమ వేదముతో సమానమైన పంచకృత్యముల కథ విని చాలా సంతోషం. ఇంతకీ వేదవ్యాసుల వారు ఏ ఏ పురాణాలు రాశారు ఆ పురాణముల పేర్లు కూడా చెప్పి అనుగ్రహించు. ఈ కలియుగములో మేము పశుహింస లేని యజ్ఞం చేస్తున్నాం. కలియుగంలో హింస చేయకూడదటండి. హింసతో చేసే ఏ యజ్ఞము పనికిరాదు. అశ్వమేధ యాగం లాంటి యాగాలు పనికిరావు. అందుకే కలియుగంలో ఆ యాగములు చెయ్యొద్దు. చేసిన అటువంటి వాళ్ళకి ఆశ్చర్యం ఇవ్వకూడదని జగద్గురువులు చెబుతారు. పశుహీనాః కృతా యజ్ఞాః పురోడాశాదిభిః కిల. కలియుగం రాగానే ఋషులు పశువులు లేకుండా, అంటే హింస లేకుండా, కేవలం పిండితోటి చెరువుతోటే యజ్ఞం చేశారు వాళ్ళు. సాత్వికమైన ఫలములతో యజ్ఞం చేశారు. కలియుగంలో అలాంటి హింసతో కూడిన యజ్ఞం చేయకూడదు. అందుకే కలియుగంలో దేవతలకి బలుడిస్తే బలుడిచ్చిన వాళ్ళు నాశనం అయిపోతారని చెప్పారు. అసలు హింస పనికిరాదు కలియుగంలో. పూర్వకాలం వేరు. ఆ మహానుభావులు చంపి మళ్ళీ బతికించగలిగే శక్తి కలిగిన వాళ్ళు. ఇప్పుడు చంపడమే తప్ప మనకు బతికించే శక్తి ఎక్కడున్నది? మనని మనమే బాగు చేసుకోలేము, ఇంకొకటి ఏం బాగు చేస్తాం? ఆ రోజుల్లో పరశురాముడు తల్లి తల నరికాడంటే నరకబడిన తల్లి తలని మళ్ళీ అతికించి తండ్రి బతికించగలడని తెలుసు కాబట్టి ఆ స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఏం చేసినా తప్పు లేదు. మనకు ఆ స్థాయి లేదు గనక హింసతో కూడిన కార్యక్రమములు చేయరాదు. కలియుగములో ఏమేమి పనికిరావో చెప్పారు సుస్పష్టముగా. పశువులను బలిచ్చే యజ్ఞములు చెయ్యకూడదు. దేవతల పేరు మీదుగా పశువులు బలివ్వకూడదు. బలిచ్చిన పశువుల యొక్క మాంసం తినడం ఉందే, అది కుళ్ళిపోయిన శవాలతోటి ఆహారం సంపాదించుకు తినడంతో సమానం. అటువంటి వాళ్ళు రాబోయే జన్మలో సోకరములు, పందులై పుడతారని చెప్పాడు. పందులై పుడతారట, అందుకే అలాంటివి పనికిరావు. అశ్వాలంభం గవాలంభం. అశ్వాలంభం అంటే అశ్వమేధ యాగం, అశ్వాన్ని చంపడంతో చేసే యజ్ఞం. గోవుల్ని హింసించి చేసే యజ్ఞము పనికిరావు అసలు. ఇలాంటివి మహాపాపములు అని చెప్పారు. అందుకే మేము పశు హింస లేని సాత్విక యాగములు చేస్తూ మీలాంటి మహాత్ముల ద్వారా పురాణములు వింటూ జీవితం గడుపుతున్నాం. అందువల్ల మమ్మల్ని అనుగ్రహించి ద్వైపాయన మహర్షి అందించినటువంటి పురాణములు మాకు చెప్పు అనగా అప్పుడు సోత మహర్షి వాళ్ళకి పురాణములు చెప్పాడు. పురాణములు మొత్తం 18. మద్వయం భద్వయం చేవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాని పృథక్ పృథక్. పురాణములను 18 సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఈ శ్లోక రూపంలో అందించారు. మద్వయం, ద్వయము అంటే 2, మ అనే అక్షరముతో ప్రారంభమయ్యే పురాణములు 2, మ అనే అక్షరముతో ద్వయం 2 ఉన్నాయి. ఇంతకేమిటి మా అనే అక్షరంతో ప్రారంభమయ్యేవి? మత్స్య పురాణము, మార్కండేయ పురాణం. కాబట్టి మద్వయం అంటే మత్స్య మార్కండేయ పురాణాలు. భద్వయం, భ అనే అక్షరముతో ప్రారంభమయ్యే పురాణములు 2. భద్వయం అంటే భ అనే అక్షరముతో ప్రారంభమయ్యే 2 పురాణములు, భాగవత పురాణం, భవిష్య పురాణం. భాగవతం అంటే దేవీ భాగవతం, కృష్ణ భాగవతం కలిపితే భాగవతం, మరొకటి భవిష్య పురాణం. ఆ తర్వాత భ్రత్రయం, త్రయం అంటే 3, బ్ర అనే అక్షరముతో ప్రారంభమయ్యే పురాణములు 3 ఉన్నాయి. బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, ఈ 3 పురాణములు భ్రత్రయం. అక్కడికి ఎన్నయ్యాయి? 2, 2, 4, 3, 7 అయ్యాయి. వ చతుష్టయం, చతుష్టయం అంటే 4 పురాణములు. వ అనే అక్షరముతో ప్రారంభమయ్యే, వాగుడింతంతో ఉండే పురాణములు 4. వరాహ, వామన, వాయు, విష్ణు. వాయుపురాణం అంటే శివపురాణం సమండి, మళ్ళీ ఏదేదో వేరే అనుకుంటారు. వాయుపురాణం అంటే పూర్తిగా శివపురాణమే. మళ్ళీ మనకు అర్థం కాదనుకుని శివపురాణం అనే పేరుతోటి 24,000 శ్లోకాలతో విడిగా ఇచ్చారు. వాయుపురాణం అంటే పూర్తిగా శివుడు లింగరూపం ధరించటము, ఆయన కళ్యాణము, ఈ ఘట్టాలన్నీ ఉంటాయి. అది పెద్ద పురాణాల్లో అదో పెద్ద పురాణం. ఇక మళ్ళీ ఒక్కోసారి చెప్తాను, వరాహ వామన వాయు విష్ణు ఈ నాలుగు వా చతుష్టయ, అక్కడిక ఏడును నాలుగు పదకొండు అయ్యాయి. అనాపలింగ కొస్కాని ఈ అక్షరాలు ఒక్కోటి తీసుకుంటే ఆ అగ్ని, నా అంటే నారద, ప అంటే పద్మ, లిమ్ అంటే లింగ, గ అంటే గరుడ, కు అంటే కోర్మ, స్కా అంటే స్కాంద, ఏడు పదకొండు ఏడు కలిస్తే పద్దెనిమిది పురాణములు అనమాట వరసగా. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మస్కాంద పురాణములనే 18 పురాణములను వేదవ్యాసుల వారు మనకు అందించారు. వీటిల్లో బాగా పెద్ద పురాణం అన్నిటికంటే స్కాంద పురాణం 85,000 శ్లోకములతో ఉంటుంది మాయదారిది. అంటే మనకి ఇంచుమించుగా మహాభారతం లాంటిది అనమాట. ఇందులో 85,000 శ్లోకాల్లో కాశీఖండం ప్రత్యేకమైనది, ఆ తర్వాత అవంతిఖండం, అవంతి అంటే ఉజ్జయిని అనమాట, ఉజ్జయినికి సంబంధించినది, రేవాఖండం అని దాన్ని కూడా పిలుస్తారు, అవంతి అన్నా రేవాఖండం అన్నా అదే. ఇక ప్రత్యేకంగా పూరీ జగన్నాథుడు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, దానికి జగన్నాథ పర్వము అని కూడా పేరు పెట్టేశారు ఏకంగా దానికి, దానికే పురుషోత్తమ ఖండం అని కూడా పేరు. ఇలా ఒక్కొక్క ఖండం పేరుతోటి మళ్ళీ క్షేత్రముల మహిమనిచ్చాడు. కాశీ మహిమ, వెంకటాచల మహాత్మ్యం, వైష్ణవ ఖండం వెంకటాచల మహాత్మ్యం అనే పేరుతో ఉంటుందన్నమాట. ఇలా మహానుభావుడు 85,000 శ్లోకాలతో స్కాంద పురాణం ప్రత్యేకముగా క్షేత్రముల మహిమని చెప్పాడు. కార్తీక పురాణము ఇవన్నీ కథలన్నీ కూడా స్కాందంలోనే ఉంటాయి. అందుకే స్కాంద పురాణంతో పూర్తి చేసేవారు పూర్వకాలంలో, పెద్ద పురాణం కనుక ఇంకా తర్వాత మళ్ళీ పురాణాలు ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా అనమాట. ఇలా 18 పురాణములు లోకానికి అందించే ఆ మహానుభావుడు జగత్తులో ఉన్న పాపాత్ముల్ని పుణ్యాత్ముల్ని చేశాడు. అక్కడితో ఆయనకి ఇంకా సంతోషం కలగలేదట, మళ్ళీ 18 ఉప పురాణములు కూడా రాశాడు. సనత్కుమారము, నారసింహ పురాణము, నారదీయ పురాణము, శివపురాణము, దుర్వాస పురాణము, కపిల పురాణము, మానవ పురాణము, ఉశనస పురాణము, వరుణ పురాణము, కాళికా పురాణము, సాంబ పురాణము, నందీశ్వర పురాణము, సౌర పురాణము, పారాశ్చర్య పురాణము, మాహేశ్వర పురాణము, భాగవత పురాణము, ఆదిత్య పురాణము, వశిష్ఠ పురాణము, ఈ 18 ఉప పురాణాలు. మొత్తం 18 పురాణములు 18 ఉప పురాణములు అన్నీ కలిసి 680,000 శ్లోకములతో ఉంటాయి. మహాభారతం ఇందులో అయితే 125,000 అని చెప్పారు. అంటే 680, 125 కలిస్తే 705,000 శ్లోకములతో కూడినవి ఇంచుమించుగా అనమాట. ఇవి అల్పాయుష్కులైనటువంటి మానవులకి పూర్తిగా చదవడానికి అవకాశం లేకపోయినా ఒక్క శ్లోకం విన్నా చాలని చెప్పాడు. అందుకని అల్పాయుషో అల్పబుద్ధి విప్రాన్ జ్ఞాత్వ కళావథ, వ్యాసుడు జాలి కలిగిన వాడు. అమ్మో ఇన్ని పురాణములు, ఇన్ని శ్లోకములు, మహాభారతం, ఇవన్నీ మానవులు ఎక్కడ చదువుతారు? చదివినా చెప్పలేరు, చెప్పినా వినడానికి కూడా ఓపిక ఉండదు, మధ్య మధ్యలో బయటికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటి మానవులు వారు ఎలా తెరిస్తారనుకుని ఫోన్లే ఒక గంట అయినా అరగంట అయినా ఒక రోజైనా కొంత విన్నా కొంతవరకు ఫలితిద్దామని నరకానికి మాత్రం తీసుకెళ్లకుండా ఏర్పాటు చేశాడు. అంటే ఏమిటనమాట, ఒక్క శ్లోకం విన్నా నరకం మాత్రం చూడటవాడు, సంపూర్ణంగా వింటే అది మహాఫలితం వస్తుంది. ఇలా పుట్టినటువంటి మహాత్ముడు వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. ఈ 28వ ద్వాపర యుగంలో పుట్టాడు. ఇప్పుడు మనం 28వ కలియుగంలో ఉన్నాం. గడిచినది 28వ ద్వాపర యుగం. ఆ యుగంలో పరాశరుడికి సత్యవతి అనే ఒక మహాత్మురాలి ద్వారా జన్మించాడు ఆయన. ఆ మహాత్ముడు వ్యాసుడు సాక్షాత్తు విష్ణువే అని భక్తితో నమస్కరించగానే మళ్ళీ ఋషులు ఏమన్నారు, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వ్యాసుడు ఉంటాడా, అయితే ఇప్పుడున్న వ్యాసుల వారు 28వాడా, మరి పూర్వం వ్యాసుడుగా ఎవరున్నారు అని అడిగట. వ్యాసుడు అనేది పదవి సుమ, ఆ పదవిలో ఎవరైనా ఉండొచ్చు. మీరు కూడా శ్రద్ధతో పురాణములు విని మేము వ్యాసుడు అవ్వాలనుకుంటే ఎప్పుడు ఒకప్పుడు అవ్వచ్చు, ఎప్పుడు చెప్పలేము. ద్వాపర యుగంలో వ్యాసుడనే ఆయన పుడతాడు. మొదటి వ్యాసుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడేట, స్వయంభువ. వేదవ్యాసుల వారిగా మొట్టమొదట బ్రహ్మే వచ్చేసాడు భూలోకానికి. వచ్చి ఆ పదవిని కొంతకాలం నిర్వహించి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. ఇంకా రెండో కాలంలో బ్రహ్మ మానస పుత్రుడైన ప్రజాపతి అనే ఆయన వ్యాసుడయ్యాడు. ఇప్పుడు 28వాడు కదా, మరి మొదటి వ్యాసుడు బ్రహ్మ, రెండోవాడు ప్రజాపతి. మూడవవాడు ఉశనుడు అనేవాడు, నాలుగవవాడు బృహస్పతి, బృహస్పతి సాక్షాత్తు వ్యాసుడయ్యాడు, ఐదోవాడు సూర్యభగవానుడు, ఆరోవాడు మృత్యుదేవత. మృత్యుదేవత కూడా కొంతకాలం వ్యాసుడి పదవిలో ఉందిరండి. అప్పుడు ఆవిడ వ్యాసుడి పదవిలో ఉండి పురాణం విన్న వాళ్ళ మీద కొంచెం పక్షపాతంతో వాళ్ళకి ఆయువు పెంచిందిట. ఒక ఆయన ఉదాహరణకి 80 ఏళ్ళకి పోవాలనుకుంటే మృత్యుదేవతే స్వయంగా వ్యాసుడిగా ఉండడం వల్ల మృత్యువుకి ఎదురుకుండా వాడు పురాణం విని మృత్యువుని పొగిడేవారట. ఆహాహా, ఏం బాగా పురాణం చెబుతున్నారు కానీ ఆనందపడిపోయి 80 ఇయర్స్ అని 160 అని వాట. అంతే, ఈ విధంగా మృత్యుదేవత కూడా ఆహారవ కాలంలో కొంతకాలం వ్యాసుడయ్యాడు. మీ అదృష్టం బాగుంటే ఆయన కాసేపు వచ్చి ఎప్పుడొకప్పుడు వ్యాసుడికి ఇక్కడ పురాణం చెప్పాడంటే చూడండి మీకు మహర్జాతం వచ్చేస్తుంది. ఆయన పురాణం చెబుతున్నప్పుడు ఆయువిస్తే లాభం ఏంటో తెలుసా? మృత్యుదేవత ద్వారా పురాణం విన్న వాళ్ళకి ఆయువే కాదు ఆరోగ్యం బాగుంటుంది. ఆయన చేతిలో ఆరోగ్యం కూడా ఉండేది. ఊరికి ఆయువు ఇస్తే ఏమిటి, 150 ఏళ్ళు ఆయువు ఇచ్చి మనిషిని కూర్చోలేక నడ్డు బిగుతూ ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి మృత్యుదేవత కాలంలో మాత్రం ఒక విధంగా పురాణం వినేవాళ్ళు స్వర్ణయుగాన్ని అనుభవించారు. ఇంకా ఇంద్రుడు 7వసారి స్వయముగా వ్యాసుడయ్యాడు. వశిష్ఠ మహర్షి 8వ వ్యాసుడు. సాక్షాత్తు సరస్వతీదేవి 9వ వ్యాసుడైందిట. అమ్మవారి జగన్మాత సరస్వతి 9వ కాలంలో అయ్యింది. త్రిధాముడు అనేవాడు 10వ కాలంలో వేదవ్యాసుడయ్యాడు. ఇంకా 11వ వ్యాసుడి పేరు త్రివృషుడు. భరద్వాజుడు 12వవాడు. 13వవాడి పేరు అంతరిక్షుడు. ఆకాశమే ఒక రూపం ధరించి అంతరిక్షుడు అనే పేరుతో 13వ వ్యాసుడు అయ్యింది. చతుర్దశి వ్యాసుడు అంటే 14వ వ్యాసుడి పేరు ధర్మదేవత. ధర్మదేవత యమధర్మరాజు గారు స్వయముగా వ్యాసుడయ్యాడు. త్రయ్యారుణి అనే ఆయన 15వ వ్యాసుడు. ధనంజయుడనే ఋషి 16వ వ్యాసుడు. మేధాతిథి 17వ వ్యాసుడు. వ్రతి అనే ఆయన 18వ వ్యాసుడు. ఆయన పేరు వ్రతి, వ్రతము చేయువాడు గనక వ్రతి. వ్రతి అంటే వ్రతములను చేయువాడు. ఇక 19వ వ్యాసుడి పేరు అత్రి మహర్షి. గౌతమ మహర్షి 20వవాడు. 21వ వాడి పేరు ఉత్తముడు. హర్యాత్మ అనే ఆయన 22. వేణుడు 23. వాజశ్రవుడు 24. సోముడు 25. అముష్యాయుడు 26. 27 ఆయన పేరు తృణవిందుడు. 28 ఆయన వేదవ్యాస మహర్షి. ఈ విధంగా వీళ్ళయ్యారు. రాబోయే కాలంలో మనకి అగస్త్యుడు ఒక వ్యాసుడు, అశ్వత్థామ కూడా మరొక వ్యాసుడు అవుతున్నాడు. అంటే రాబోయే కాలంలో వ్యాసులు కూడా రెడీగా, ఇద్దరు వ్యాసులు రెడీగా ఉన్నారు. మనం కాశీఖండలో చెప్పుకున్నాంగా, అగస్త్యుణ్ణి భవిష్యత్తులోను వ్యాసుడు అవుతావు అని కొల్హాపురంలో మహాలక్ష్మి వరం ఇచ్చింది. అశ్వత్థామకు కూడా శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడు. కాబట్టి వీళ్ళిద్దరూ రాబోయే వ్యాసులు. ఆ తర్వాత లిస్టులోకి ఇంకా ఎవరిని వెళ్ళలేదు, మీరు వెడుదురు కానీ అప్లికేషన్ పెట్టుకుంటే. వ్యాసేన కృత్వాతి శుభం పురాణం సుఖాయ పుత్రాయ మహాత్మనేయత్. వ్యాసుడు ఈ దేవీ భాగవతాన్ని రాశాక దీనిని కూడా సుకుడికే ఇచ్చాడు. ఇదివరకు శ్రీకృష్ణుడి చరిత్ర రాశాడు, దానిని సుకుడికి ఇచ్చాడు. చిట్ట చివరగా దేవీ భాగవతం రాశాడు, దీనిని కూడా సుఖ మహర్షికే ఇచ్చాడు. సుకుడు మాత్రమే సుఖంగా వింటాడు, సుకుని ద్వారా వింటే మనం సుఖం పొందుతాం కనుక. సుకుడికి వైరాగ్య సంపన్నత్వం ఉన్నది కనుక, వైరాగ్యం కలిగిన వాడే భాగవతం వినడానికి అర్హుడు గనక సుకుడికి దాన్ని ఇచ్చాడు ఆయన. ఈ పురాణము అత్యంత గుహ్యతరము, పరమ పవిత్రమైనది. అయోనిజుడైనటువంటి సుకునికి వ్యాసుడు తన పుత్రునికి ఇచ్చాడనగానే ఋషులకు మళ్ళీ కొంచెం అనుమానం వచ్చిందండి. ఇక్కడే మాకు అనుమానం వస్తున్నది, వ్యాసుడి కొడుకు సుకుడు అంటావు, మళ్ళీ అంతలోనే అయోనిధుడు అంటావు. అయోనిధుడైతే మరి వ్యాసునికి కొడుకు ఎలా అయ్యాడు? సౌమ్య వ్యాసస్య భార్యాయాం కశ్యాం జాతస్వతస్సుఖః కథం వా కీదృశోయేన పఠితేయం సుసంహిత. నువ్వు సౌమ్యుడివి, కోపం అంటే ఎరగని వాడివి, అందుకే పురాణం మధ్యలో మేము ప్రశ్న వేసినా విసుక్కోవు, అడగకపోతే మా సందేహం తీరదు, అందుకే అడుగుతున్నాం. వ్యాసుడు భార్య లేనివాడు అని ఇదివరకు మేము విన్నాం. భార్య లేకుండా పుత్రులు పుట్టరు. సుకుడు వ్యాసుని పుత్రుడు అన్నావు, అయితే ఏ భార్య ద్వారా పుట్టాడు? భార్య ద్వారా పుట్టినవాడైతే అయ్యో నిజుడు ఎలా అయ్యాడు? ఈ కథ అంతా మాకు వివరించు. ఈ సందేహం చాలా కాలం నుంచి మమ్మల్ని పట్టి పీడిస్తున్నది. మహాత్ముడివి కనుక నువ్వే చెప్పగలవు అనగానే ఆయన చాలా మంచి ప్రశ్న వేశారు. కడుపులో ఉన్నప్పుడే సమస్త పురాణములు నేర్చుకున్న సుఖయోగేంద్రుడి పుట్టుకు గురించి తెలుసుకోవటమే ఒక గొప్ప వేద పఠనంతో సమానం. వ్యాసుడు పుట్టాక విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా మాతృగర్భంలో ఉండగానే నేర్చుకున్నాడు ఆయన. పైగా అది మాతృగర్భమా? అదొక విచిత్ర మాతృగర్భం. అందుకే ఆ కథ మీకు చెబుతున్నాను. గర్భయోగులు అంటారట వాళ్ళని. అంటే ఏమిటి? పుట్టడానికి ముందే అన్నీ నేర్చుకుని పుట్టుకతో విద్యలు నేర్చుకుంటారు. వాడు పుట్టి పుట్టడంతో వాడితో పాటు అన్ని విద్యలు వస్తాయి. వాళ్ళు ఏ గురువు దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏ గురువు దగ్గరికైనా వెళ్ళినా ఏదో గురువుని అంగీకరించాలి కాబట్టి అంగీకరిస్తారు, కానీ వాళ్ళు విద్యలతో పుట్టినవాడు అనమాట. కృష్ణుడు కూడా చదువుకున్నాడండి. కృష్ణుడు సాందీపుని దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు. కానీ విద్యలు నేర్చుకోవాలా? ఆయన విద్యలతో పుట్టాడు. శాస్త్ర ప్రకారము ఒక గురువుని స్వీకరించాలి కనుక స్వీకరించాడు. అలాంటి వాళ్ళని గర్భయోగులు అంటారు. అటువంటి ఆయన కథ చెబుతున్నా వినండి. పూర్వం వేదవ్యాస మహర్షి 5 సంవత్సరముల కాలం సరస్వతీ తీరంలో ఏకధాటిగా ఉపాసన చేశాడు. సరస్వతీ తీరం అంటే ఈనాటి బదరీ క్షేత్రం అన్నమాట. అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో బదరికావనం దగ్గర ఉన్న సరస్వతీ తీరం చాలా గొప్పది. బదరీ దగ్గర మానా అని ఒక స్థలం ఉన్నది. అక్కడ మాత్రమే సరస్వతీ నది నదీ రూపంలో ప్రవహిస్తూ మనకు కనపడుతుంది. ఆ తర్వాత కొంత దూరం ప్రవహించాక అలకనందులో కలిసిపోయి అంతర్ముఖ అయిపోతుంది, కనపడదు అనమాట. అడుగు నుంచి కనపడుతుంది కానీ పైకి కనపడదు. అందుకే సరస్వతీ స్నానం చేయాలంటే అక్కడికి వెళ్ళాలి. చాలా గొప్ప స్థలం అది. మళ్ళీ మందాకిని అనే పేరుతోటి సుఖస్థలం అనే ఒక ప్రాంతం ఉంది. ఆ సుఖస్థలం అనే ప్రాంతం దగ్గర కనపడుతుంది మనకి. సుఖస్థలం అంటే ఇవాళ మనం ఢిల్లీ నుంచి హరిద్వార్ వెడుతూ ఉంటే దారిలో ముజఫర్నగర్ అని ఉంటుంది. అక్కడ శుకుడు పరీక్షిత్తుకి భాగవతం చెప్పాడు. శుకుడు పరీక్షిత్తుకి భాగవతం చెప్పడం వల్ల శుకుడు 7 రోజులు నివసించిన స్థలం కనుక దానికి సుఖస్థలం అని పేరు అనమాట. మేము రేపు 27వ తారీఖునాడో ఎప్పుడు అక్కడికి వెళుతున్నాం. జూన్లో అక్కడ భాగవత సప్తాహం చేయబోతున్నాం. చాలా గొప్ప స్థలం. అక్కడ ఎన్నో అనుభూతులు ఎంతోమంది పొందారండి. రాత్రిపూట శుకుడు తిరుగుతున్నట్టు అవుతుంది, పరీక్షిత్తు కనపడతాడు, నరనారాయణులు కనపడతారు, ఋషులు కనపడతారు. ఇప్పటికూడా చాలామందికి అనుభూతులు కలుగుతాయి. అనుభూతులు కలగాలంటే అలాంటి నియమములు పాటించాలి. చాలా గొప్ప స్థలం. అక్కడ మందాకిని అనే పేరుతో గంగానది ప్రవహిస్తుంది. ఈ మందాకినిలో కూడా అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. మళ్ళీ సరస్వతి కురుక్షేత్రంలో ఒక ప్రాంతంలో కొంచెం మాత్రమే కనపడుతుంది, ఇంకా మిగతా ఎక్కడ సరస్వతి కనపడదు, అంతర్ముఖంగా ఉంటుందన్నమాట. అదిగో అలా సరస్వతి ప్రత్యక్షముగా కనపడేటటువంటి స్థలం బదరి. అక్కడ ఇప్పటికీ వ్యాసుని గుహ ఉన్నది. మీకు ఈసారి వీలుంటే చూడండి, నెక్స్ట్ ఇయర్ నేను ఎలాగో తీసుకెడుతున్నాను, అప్పుడు రండి. అక్కడ ఒకవైపు కొండ గుహలో వ్యాస గుహ, మరొకవైపు గణేశ గుహ అని ఉంటాయి. వ్యాసుడు ఆ గుహలో చాలా కాలం ఉన్నాడు. గణపతి అక్కడే వ్యాసుడు చెబుతూ ఉండగా భారతం రాసి పెట్టాడు. ఆ స్థలంలో చీకటి పడుతున్నప్పుడు వెళ్ళిన వాళ్ళందరికీ గణపతి యొక్క ఓంకారనాదం వినపడుతుంది. గణపతి తన తొండంతో ఓమని ఒక శబ్దం చేస్తాడని, ఆ శబ్దం రాత్రిపూట వినపడుతుందని పెద్దలు అన్నారు. అది నిజమో కాదో తెలుసుకోవటానికి ఒకప్పుడు అక్కడ నేను ఉన్నాను. ఆ చలిలో ఉండడం చాలా కష్టం. నిజంగానే రాత్రిపూట ఓమని ఒక గొప్ప శబ్దం అవుతుంది. ఆ ఓంకారనాదం కూడా ఎలా ఉంటుంది? ఏనుగులు తొండంతో ఘేంకరించినట్టు ఉంటుంది. ఘేంకారమే ఓంకారం, ఓంకారంలో ఘేంకారం, ఘేంకారంలో ఓంకారం. కేవలం బదరి దగ్గరే ఉంటుంది. గణపతి అక్కడ ప్రత్యక్షంగా ఉంటాడు అనడానికి ప్రత్యక్షణ దర్శనం ఆ స్థలం అన్నమాట. అందుకే ఈ స్థలాలకు అప్పుడప్పుడు ఓపిక తెచ్చుకుని వెళ్ళాలి. వెళ్ళడం కూడా తమంత తాము వెళ్లకుండా కొంచెం గురువులతో వెడితే లాభం ఏమిటంటే అనుభూతులు కలిగే స్థలాలు చూపించగలుగుతారు కనుక. శంకరాచార్యులు వారు చెప్పకపోతే అక్కడ వ్యాసుడు ఉన్నాడని ఎవరికి తెలుసు? ఇప్పుడు ఇవాళ వ్యాసుడు అక్కడున్నాడు నాయన, ఆ గుహకి గుర్తు పెట్టండి అని చెప్పింది మన శంకరాచార్యులు వారు. ఆయనే పుష్కరంలో ఇక్కడ గాయత్రి పుట్టింది అని ఆ గాయత్రి పుట్టిన స్థలాన్ని చూపించాడు. ఇదిగో ఇక్కడ అమ్మవారు లంకలో శాంకరి అనే పేరుతో ఉంది అని ఆ స్థలం చూపించింది ఆయన. ఇలా ప్రతి స్థలము ఆనాడు జగద్గురుడు శంకరుడు స్వయముగా వెళ్ళి చూపించాడు. కేవలం 32 ఏళ్ళు ఆయన జీవించింది. 32 ఏళ్ల కాలంలో ఇంత ప్రపంచం ఎవడన్నా తిరుగుతాడా? ఎవడు తిరగలేడు. ఆయన శంకరుడు కాబట్టి తిరిగాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులకి ఆ యోగం పట్టించాడు. ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పటికి కూడా ఉత్తరం దగ్గర జోషిల్ మఠ దగ్గర మన శంకరాచార్యులు వారు స్థాపించిన ఉత్తరామరాయ శంకరపీఠం ఉన్నది. అక్కడ శంకరమఠం స్థాపించాక ఇదిగో ఈ గుహలో వ్యాసుడు నివసించాడు, ఇక్కడ గణపతి నివసించాడు, ఇది సరస్వతి, ఈ సరస్వతీ తీరంలోనే వ్యాసుల వారు ఒకనొకప్పుడు కొంతకాలం యజ్ఞం చేశాడు, అప్పుడే శుకుడు పుట్టాడు అనే మొత్తం కథ అంతా ఈ దేవీ భాగవతంలో జరిగిందంతా శిష్యులకి ఆయన నిరూపించి చూపించారన్నమాట. ఈసారి వెళ్ళండి, ఒక్కసారైనా వెళ్ళండి జీవితంలో. ఆ సరస్వతీ తీరంలో వ్యాసుడు ఆశ్రమ ప్రాంగణం దగ్గర జపం చేసుకుంటూ ప్రొద్దుటే స్నానానంతరం ఆశ్రమం దగ్గర ఓ జింక చర్మం వేసుకుని జింక చర్మం మీద కూర్చుని జపం చేసుకుంటున్నాడు ఆయన. ఆ కొండ గుహకు ఎదురుగా ఓ చెట్టు ఉంది. ఆ చెట్టు మీద పిచ్చుకలు గూడు కట్టుకున్నాయి. సహజంగా పిచ్చుకల గూడు కొంచెం విచిత్రంగా ఉంటుంది, అదేదో అల్లినట్టు ఉంటుంది అన్నమాట. అందమైన గూడు అల్లుకుని ఆ గుట్లో గుడ్లు పెట్టాయి, ఒక ఆడపిచ్చుక మగ పిచ్చుక. ఆ గుడ్లు పిచ్చుకలు పొదిగాయి, గుడ్లలో నుంచి బుల్లి బుల్లి పిల్లలు పైకి వచ్చాయి. చిన్నప్పుడు పిల్లలు ఎవరైనా అందంగానే ఉంటారండి, కొంతమంది పిల్లలండి. ఏంటో కొంతమంది పిల్లలు చూస్తే ఎంత ముద్దు వచ్చేస్తారో. కొంతమంది చిన్నప్పటి నుంచి హిరణ్యకశిపుడు హిరణ్యక్షుడులాగే ఉంటారు, అది వాళ్ళ వాళ్ళ అదృష్టం. ఆశ్రమే కలవింకౌతు దృష్ట్వా విస్మయమాగతః జాతమాత్రం శిశుం నీడే ముక్తమండాన్ మనోహరం తామ్రాస్యం శుభసర్వాంగం పిచ్చాంకుర వివర్జితం తౌతు భక్ష్యార్థమత్యంతం రతౌ శ్రమపరాయణౌ శిశోశ్చుల్చుపుటే భక్ష్యం క్షపంతౌ చ పునఃపునః. వేదవ్యాసుల వారికి లోకశ్రేయస్సు కోసమో ఏమిటో భగవంతుడు పరీక్ష పెట్టాడు. ఆయన ప్రొద్దుటే సరస్వతిలో స్నానం చేశాడు, ఆశ్రమానికి ఎదురుగుండా ఒక జంక చర్మం వేసుకున్నాడు, అది కూడా నల్ల జంక చర్మం. దాని మీద కూర్చుని జపం మొదలుపెట్టే సమయానికి ఆయన ఆశ్రమం దగ్గర ఉన్న చెట్లలో ఓ చెట్టు మీద పిచ్చుకలు గూడు చూశాడు. ఆ గూట్లో పిచ్చుకలు గుడ్లు పెట్టి పొదిగాయి, పొదగబడిన పిల్లలు అప్పుడప్పుడే ముక్కులు బయట పెట్టి వస్తున్నాయి. ఇంకా వాటికి రెక్కలు రాలేదు, తోక రాలేదు, ఏకలు తోక రాకుండా కొంచెం కొంచెం ఎర్రగా బయటకు వచ్చాయి. అప్పుడు వాటి ముక్కులు భలే భలే ఎర్రగా అరుణవర్ణంలో ఉన్నాయి, అందంగా ఉన్నాయి. ఆ పిల్లల దగ్గరికి మగ పిచ్చుక ఆడపిచ్చుక వచ్చి ముక్కు మీద ముక్కు పెట్టి టిక్ టిక్ అని కొడుతున్నాయి, అంటే ముద్దులు పెట్టుకోవడం అన్నమాట. పిల్లల్ని తమ పిల్లల్ని తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుంటారుగా, ఎంత ఆనందమో పిల్లల్ని చూస్తే అనమాట. వాడు చూస్తే బొగ్గులో ఉంటాడు, అయినా సరే అబ్బబ్బబ్బ బంగారం రా, వాడు నల్ల బంగారం, అయినా అబ్బ బంగారంలో ఉన్నాడంటారు. ముక్కులోకి చీవుడు కారుతున్నా సరే అదేమిటో తెలియదు కానీ అబ్బా ఏం అందమండి ఏం అందమండి అంటారట. ఇది వ్యామోహం, మహామాయ. తమ పిల్లల మీద ఉన్న ఈ వ్యామోహం వాడి పక్క పిల్లల మీద ఉంటుందేమో చూడండి. పక్క పిల్లవాడు నాలాగా ఎంత అందంగా ఉన్నా వాడిని ఎత్తుకోరు, వాడు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా తమ పిల్లలు అయితే మాత్రం వాడిని ఎత్తుకుని ఆ మలమూత్రాలను కూడా బంగారం కింద భావిస్తారనమాట. ఆ బాల్యం, ఆ అందం, ఆ పిల్లల్ని పెంచడం, ఆ వంశాభివృద్ధి సృష్టిలో భగవంతుడు ప్రతి ప్రాణికి పెట్టాడు. దీనికే మహామాయ అని పేరు అన్నమాట. ఈ పిచ్చుకలు మాటి వాటికి తమ పిల్లల ముక్కులు తట్టడం, వాటిని ఇలాగ పొడవడం, వాటి నోట్లో ఆహారం పెట్టడం, ముద్దులు పెట్టుకోవడం, చుంబంతో చెముఖం ప్రేమనా కల వెంకౌ శశోశుభం, ముద్దులు చుంబనం అంటే ముద్దు అనమాట, ఆ ముద్దులు పెట్టుకోవడం, మధ్య మధ్యలో కుచ్చి 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 అని కోతలు కూస్తున్నాయట, అంటే నా బావే మా అమ్మాయే అంటున్నాయన్నమాట వాటి లాంగ్వేజ్లో. ఈ పలకరింపులన్నీ వ్యాసుల వారు చూశారు. వ్యాసుడు పరమజ్ఞాని, విష్ణుస్వరూపుడు, భారతం వంటి ఇతిహాసాలు పురాణాలు ఇచ్చినవాడు, వేదాలు విభజించినవాడు, ఆయన కూడా జపం మానేశాడు. ఈ పిల్లల్నే చూశాడు, ఆడపిచ్చుకు రావడం, ఆహారం పెట్టడం, టిక్ 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 అని ముక్కుతో కట్టడం, మధ్య మధ్యలో కూచుకూర్చొని కుయ్యడం, మగ పిట్ట రావడం, ఎత్తుకోవడం, అందులో తోయటం, ఆ గూట్లో మళ్ళీ ఆ గూట్లోంచి పైకి రావడం, ఇవన్నీ చూసి 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 కాసేపు తనను తాను మరిచిపోయాడు. ఆయన మరిచిపోవడం పక్కనట్టండి, ఇప్పుడు ఆయనకి లేనిపోని చెత్త పట్టుకుంది. ఆహాహా, ఈ పిచ్చుకల జంట ఎంత అదృష్టం చేసుకున్నది. 6 గుడ్లు పెట్టాయి ఈ పిచ్చుకలు, అందులో 2 ఆడపిల్లలు, 4 మగపిల్లలు, మళ్ళీ 4 కొడుకులు, 2 కూతుళ్ళు కూడా. అంటే ఇటు కొడుకులు కూతుళ్ళు కూడా ఉన్నారు. ఈ పిల్లలని ముద్దుగా పెంచుకుంటున్నాయి, ముద్దులు పెట్టుకుంటున్నాయి, పలకరిస్తున్నాయి, ఆహారం పెడుతున్నాయి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి సంతానం పొందాలనుకుంటుంది. అందున మాలాంటి మానవులం తప్పక సంతానం పొందాలి. సంతానం పొందాలి అంటే భార్య ఉండాలి, పిచ్చుకలు పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో పిల్లల్ని కానీ ఈ పిల్లల ద్వారా తరిస్తున్నాయి. నేనేమిటో ఎల్లకాలం ఇలా తపస్సు చేసుకుంటూ భార్యకు దూరంగా ఉండి సంతానం లేకుండా అయిపోయాను. రేపు పొద్దున్న ఎప్పుడే వార్ధక్యం వస్తుంది, ముసలివాడిని అయిపోతాను, ఓపిక ఉండదు. ఆ ఓపిక లేనప్పుడు సేవ చేసేందుకు ఒక్క కొడుకుంటే ఎంత బాగుంటుంది. ఆ కొడుకుంటే లాభం ఏమిటి? అథవా ప్రేత కార్యాణి కరిష్యతి యథావిధి. ఎప్పుడో ఒకప్పుడు శరీరం విడిచిపెడతాను, అప్పుడు నాకు ప్రేతకార్యం కొడుకుంటే చేస్తాడు. అథవా కింగయా శ్రాద్ధం గత్వా సంవితరిష్యతి. లేదంటే నేను చచ్చిపోయాక నన్ను దహనం చేసి నా అస్థికలు పెట్టుకెళ్ళి గయలో కలిపి గయాశ్రాద్ధం చేస్తాడు. నా కోసం ఒక ఆబోతుని అచ్చు వేసి విడిచిపెడతాడు. ఇవేమి చెప్పైనా వార్ధక్యంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు పిల్లలంటూ ఉంటే కదా సేవ చేస్తారు తల్లిదండ్రులకి. పైగా ఇదంతా చలి ప్రదేశం. ఈ చలిగా ఉన్న ప్రదేశం నుంచి కాస్త వెచ్చగా హాయిగా ఉండే ఇల్లు కట్టి పెడతాడు. ఏమైనా సంసారంలో చాలా సుఖాలు ఉన్నాయి. సంసారి సుఖి, సన్యాసి దుఃఖి అనుకున్నట్ట. ఇదివరకు ఆయన సంసారి దుఃఖి సన్యాసి సుఖి అన్నాడు, ఇప్పుడు ఇలా అన్నాడు. నిజంగా ఈయన ఇలా అన్నాడని కొంతమందికి అనుమానం. లోక శ్రేయస్సు కోసం ఇలాంటి నాటకం నటిస్తారు వాళ్ళు, పైకి అలా కనపడతారు. నిజానికి మహాత్ములు అన్నిటికీ అతీతులు సుమా. కృష్ణుడు కూడా పెళ్లి చేసుకున్నట్టే కనపడతాడు, పిల్లలు కన్నట్టే కనపడతాడు. ఇది ఎందుకని? ఇది లోకంలో ప్రతి వ్యక్తికి ఉండే లక్షణం అని చెప్పడానికి. లేకపోతే రాముడు ఏడ్చాడు ఆ సీత కోసం, అది ఏడవడం కాదు. ఒక ఉత్తమురాలైన భార్య దూరమైతే పురుషుడు ఎలా ఏడవాలి అని ఒక సందేశం ఇచ్చాడు. పరమాత్ముడు సందేశం కోసం ఈ పనిచేస్తాడు. మనం చూసి వ్యాసుడు ఏడ్చాట, వ్యాసుడు కూడా సంసారంలో పడ్డాలనుకున్నట్ట అనుకోవద్దు సుమా. వాళ్ళు లోకము యొక్క పోకడ తమ ద్వారా నిరూపిస్తారు, మళ్ళీ వాటికి అతీతంగా ఉండగలుగుతారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత మహావేత్తలు. అందుకని ఆయన ఇలా రకరకాల ఆలోచన చేశాడు. పుత్రగాత్ర పరిష్వంగో లాలన చ విశేషత ఆ పుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ. పిల్లల్ని కౌగిలించుకున్నప్పుడు వచ్చే ఆనందమే ఆనందం. కొడుకుని దగ్గరికి తీసుకుని లేక కూతుర్ని దగ్గరికి తీసుకుని నా బాబే నా అమ్మే అంటూ వాళ్ళ మెడని వాటేసుకుంటూ ఉంటే ఆహా ఏమి ఆనందం కలుగుతుంది. పోని ఆనందం కలిగినా కలగకపోయినా పుత్రుడు లేని వాడికి స్వర్గము లేదు, గతి లేదని వేదములు చెబుతున్నాయి. కాబట్టి స్వర్గో నైవచ నైవచ స్వర్గం ఉండదు. చచ్చిన తర్వాత వీడికి పిల్లలు పిండ ప్రదానం చేయకపోతే వీడు సద్గతులకి పోడు. అపుత్రుడికి గతులు ఎలా వస్తాయి? నేను కష్టపడి రేపు ఏ రాజుగారి దగ్గరకు వెళ్ళి మంచి పురాణములు చెప్పి కొంత డబ్బు సంపాదించి పట్టుకొద్దాం అనుకుందాం. ఈ పట్టుకొచ్చిన డబ్బుకి ఒక ఉత్తరాధికారి ఉండాలి కదా. ధనమే విపులం. నాకు డబ్బు ఉంది, గేహే ఇల్లుంది, పాత్రాణి వివిధాని చ ఇంట్లో గోళ్ళు వస్తువులు ఉన్నాయి, నా మందిరం కూడా సుందరం. ఏతత్ కోశ్యస్వామి భవిష్యత్తు, రేపు పొద్దున్న నాకు పిల్లలు లేకపోతే ఇవన్నీ ఎవడికి వెళ్ళిపోతాయో. ఇది కదా మానవుల యొక్క చింత అనుకున్నాడు ఆయన. ఇల్లుంటే ఇల్లు ఎవరికైనా ఇద్దామంటే చూస్తూ చూస్తూ మీకు ఎంత ఇల్లున్నా మీకు పిల్లలు లేకపోయినా నాకు ఇస్తారా? చచ్చినవరు ఎవడో ఒక అవసరమైతే పెంచుకుని ఇద్దాం అనుకుంటారు. కానీ అయ్యో పాపం గురువుగారు నాడు పనిచేస్తాను చెప్పాడు గుంటూరులో ఉంది ఇలానికి ఇద్దాం అని పొరపాటున ఎవరైనా అనుకుంటారా? ఏదో ఇలాంటి జ్ఞానులు పక్కన పెట్టండి, ఒకవేళ మీరు ఇస్తే మాత్రం ఈ చచ్చిన పుచ్చుకుంటామా? అది ఒక పక్కన పెడితే ఎందుకు చెప్తానంటే లోకంలో ప్రతి వాడికి ఎవరికి బుద్ధి ఇదనమాట. వాడికి సొంతమైన వాడు ఉంటే ఇద్దాం అనిపిస్తుంది, లేదా చూస్తూ చూస్తూ రేపు పొద్దున్న ఎవడో ఒక వారసుడు రాకపోతాడనిపిస్తుంది. కానీ ఏ అనాథ సత్రానికి ఇవ్వగలుగుతాడా? ఎంతమంది ఇవ్వగలుగుతారు? నాకంటూ వారసుడు ఉంటే బాగుండు, ఈ ధనానికి ఎవడన్నా అధికారి వస్తే బాగుండు అనుకుంటాడు. ఈ సామానులు ఈ వస్తువులు ఏమైపోతాయని బెంగపెట్టుకుంటాడట. మృత్యుకాలంలో మనస్తస్య దుఃఖేన భ్రమతేయత అన్నాడు. ఎక్కువ మంది లక్షణం ఇదే. పిల్లలు ఉన్నవాడు ఒక బాధ, లేనివాడు ఒక బాధ పడతాడు. లేనివాడు పోతున్నాను ఇవన్నీ హమైపోతాయో, ఈ ఇల్లు నాతో పాటు స్వర్గానికో నరకానికో పట్టుకుపోతే బాగుండు, అరండలపేటలోంచి బ్రాడీపేటలో నుంచి ఈ బాడీతో పాటు బ్రాడీపేట నుంచి పైకి పట్టుకుపోతే బాగుండు అనుకుంటాడు. ఏది లేనివాడు. ఇక ఉన్నవాడు, నా కొడుకు ఈ ఇల్లు అట్టే పెడతాడో లేదో, ఈ సామాన్లు ఏం చేస్తాడో, వాడేం చేస్తాడో అట. నేను అల్లెస్సుమా, ఇది 20వ శ్లోకంలో సుస్పష్టంగా 4వ అధ్యాయంలో చెప్పిన వాడు చెబుతున్నాను. నేను మృత్యుకాలే అంటే మరణకాలమునందు భ్రమతే దుఃఖేన తస్య మనః యతః, ప్రతి వ్యక్తికి ఇంచుమించుగా మరణకాలంలో ఇదే ఉంటుంది. ఏముంటుంది? దుఃఖం ఉంటుంది, చింత ఉంటుంది. ఏమిటా చింత అంటే, పిల్లలు లేకపోతే, పిల్లలు లేరు కనుక ఈ ఆస్తి ఏమైపోతుందో పాడైపోతుందేమో, నాకు ఎవడన్నా నిజంగా చచ్చిపోతే పిండ ప్రదానం చేస్తాడా, ఈ డబ్బులు లేకపోతుపోతాడా అనుకుంటాడట. ఒకవేళ పిల్లలుంటే, పిల్లలు ఉన్నారు కానీ ఇల్లు నిలబెడతాడా, ఈ ఆస్తి నిలబెడతాడా, నా కోసం ఏమైనా మంచి పనులు చేస్తాడా, లేక తగిన శాస్తి చేస్తాడా, ఇదే దుఃఖం. ఈ దుఃఖం వ్యాసుడు ఎలా రాయగలిగాడు? వ్యాసునికి దివ్య దృష్టి, ఏ వ్యక్తి ఏ మనస్సులో ఏమనుకుంటాడో చూడగలిగే దివ్య శక్తి ఉన్నది, ఏ మనిషి ఏ మనస్సులో ఏమనుకుంటున్నాడో వినగలిగే శక్తి ఉంది. అందుకే ఇంచుమించుగా అందరిది ఇదే బుద్ధి అన్నాడు ఆయన. ఇలా భ్రమంతో మానవుడు శరీరం విడిచిపెడితే నరకానికి పోకే అమవుతాడు. ఈ విధమైన చింతతో సత్యవతీసుతుడు కాసేపు ఉండిపోయాడు. అంటూ గాలి విడిచిపెట్టాడు, వేడి నిట్టూర్పులు విడిచిపెట్టాడు. ఇలా ఆయన బాధపడుతూ, కొడుకు ఉండవలసిందే, లేకపోతే ఉత్తరక్రియలు చెయ్యరు, కొడుకు లేకపోతే లాభం లేదు, ఈ కొడుకు కోసం, తొందరగా కొడుకునిచ్చేటటువంటి వాడి కోసం ఏ దేవుణ్ణి ఉపాసించను, విష్ణుం రుద్రం సురేంద్రం వా బ్రహ్మాండం వా దివాకరం గణేశం కార్తికేయం చె పావకం వరుణం తథా, విష్ణువుని ప్రార్థించనా, రుద్రుని ప్రార్థించనా, ఇంద్రుణ్ణి ప్రార్థించనా, బ్రహ్మని ప్రార్థించనా, కుమారస్వామిని ప్రార్థించనా, గణపతిని ప్రార్థించనా, సూర్యుణ్ణి ప్రార్థించనా, వరుణుణ్ణి లేక అగ్నిని ఎవరిని ప్రార్థించను అనుకుంటూ ఉండగా మంచి మధురమైన గానం ఒకటి వినబడింది. ఏవం చింతయతస్తస్య నారదో మునిసత్తమః యదృచ్ఛయా సమాయాతః వీణాపాణిహి సమాహితః. ఏదో ఆలోచనలో పడిపోయి ఎడతెరిపి లేని చింతలతో చింతిస్తున్న వంత పొందుతున్నటువంటి వ్యాసునికి సమాధానం చెప్పడానికి, ఆయన చింతని తొలగించి ఆనందం కలిగించడానికి అక్కడికి ఒక మహాపురుషుడు వచ్చాడు. ఆయనే గురువులకు గురువు నారద మహర్షి. తెల్లని కాంతితో, ఎర్రని జటాజోటాలతో, చేతిలో మహతి అనే వీణ మీటుకుంటూ ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం జపం చేస్తూ వీణని అందంగా వాయిస్తూ, వీణ నుంచి వచ్చే శబ్దము నోట్లోంచి వచ్చే శబ్దము రెండు ఒకే విధమైన రాగములు పలుకుతూ ఉండగా మహాత్ముడు నారదుడు వ్యాసుణ్ణి అనుగ్రహించటానికి దివి నుండి భువికి దిగొచ్చాడు. పై నుంచి కిందకి టక్కన బదరీ క్షేత్రం చేరాడు. అమ్మ, నా మనస్సులో ఎప్పుడు రవ్వంత చింత వచ్చినా ఆ చింత అంతం చేయడానికి మహాత్ముడు ఇక్కడికి వస్తాడు, నారదుడు. ఆ వచ్చే గురువు నారదుడే. నారదుడనే ఒక మహాత్ముడు నాకు సద్గురువుగా లభించాడు. ఈ గురువుల్లో కూడా కొంతమంది కష్టాల్లో రారు, సుఖాల్లో ఉన్నప్పుడు వచ్చి భోగాలు అనుభవించి శిష్యుల దగ్గర డబ్బులు పట్టుకుపోతారు. కానీ ఈ నారదుడు అలాంటి వాడు కాదు. నాకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తొలగించి నాకు ఆనందం ఇవ్వడానికి వస్తాడు. నా మానసికమైన అశాంతి తొలగించి ప్రశాంతత ఇవ్వడానికి వచ్చిన ఈ మహాత్ముడికి నమస్కారం అంటూ రెండు చేతులు జోడించి వినయంగా నమస్కరించాడు వ్యాసుడు గురువైన నారదునికి. ఆ తర్వాత తన జింక చర్మం ఇచ్చి కూర్చోబెట్టాడు, కాళ్ళు కడిగాడు, దర్భలిచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక అప్పుడు వ్యాసుణ్ణి, ఏం నాయన ఇంకా దుఃఖం పోలేదా, ఇదివరకోసారి దుఃఖంతో ఉంటే భాగవతం రాయమన్నాను కృష్ణుడి చరిత్ర, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త చింతలో పడ్డావు, ఎప్పటికప్పుడు నువ్వు చింత పొందడమేనా, నీ చింతలని తొలగించడం నా కర్తవ్యం అనుకుని మళ్ళీ వచ్చాను, ఈ మాటు నీకు వచ్చిన చింత ఏమిటన్నట. అప్పుడు వ్యాసుడు ఏమన్నాడు, అపుత్రస్య గతిర్నాస్తి నసుఖం మానసే యతః తదర్థం దుఃఖితశ్చాహం చింతయామి పునఃపునః. పదే పదే దుఃఖం పొందుతున్నాను నేను. ఎందుకు ఇన్నిసార్లు నాకు మనస్సులో ఆవేదన కలుగుతోంది, దుఃఖం కలుగుతోంది, అది నీకు తెలుసు. అయినా చెబుతున్నాను, పిల్లలు లేకపోతే ముక్తి లేదు అని కొన్ని శాస్త్రాలు చెప్పాయి. నాకు కొడుకు లేడు, కొడుకు లేకపోతే నాకు గతిలాగా. అందుకని కొడుకు వస్తే నేను తరిస్తానని కొడుకు కోసం అల్లాడిపోతున్నాను. కొడుకు కోసం సంసారంలో ప్రవేశించడం ఎందుకులే, తపస్సు చేసి పుత్రుణ్ణి సాధిద్దామని నా కోరిక. ఏ దేవుణ్ణి ఆరాధిస్తే అనుకున్న ఈ కోరిక తొందరగా తీరుతుందా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు సర్వజ్ఞుడివి, కం దేవం శరణం యామి, ఏ దేవుణ్ణి శరణు కోరాలి నేను అది నాకు చెప్పు, నాకు వెంటనే కొడుకు కావాలి. అది కూడా సంసారంలో లేనిపోని జంజాటంలో ఇరుక్కోకుండా కొడుకుని పొందాలి. మళ్ళీ సంసారంలో పడి అక్కడి నుంచి ఇల్లు కోసం నానాయాత్ర పడితే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసలు విజయవాడ గుంటూరు మధ్యలో స్థలం కొనడం చాలా కష్టంగా ఉంది. ఎవడని అడిగినా సరే గజం 25,000 దగ్గర నుంచి 100,000 చెబుతున్నారు. ఇంకెక్కడో అడవిలోకి వెళ్ళి ఎలాగో ఉండలేను కొడుకు అంటూ పుట్టాక. కాబట్టి ఈ సంసార జంజాటనం లేకుండా పుత్రుడు పొందే మార్గం చెప్పమనగానే అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నీ కష్టం నాకు తెలుసు గనకే శ్రీమన్నారాయణుడు నన్ను నీ దగ్గరికి పంపాడు అని భక్తి శ్రద్ధలతో నేను హరిని ధ్యానిస్తున్నాను అని హరిని ధ్యానించాడు. శ్రీమన్నారాయణుడికి, వాసుదేవునికి, హరికి, కౌస్తుభధారికి నమస్కరిస్తున్నాను. నాయన, ఒకప్పుడు నేను తీర్థయాత్రలు చేస్తూ ప్రపంచమంతా తిరుగుతూ ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తెల్ల తామర పువ్వు మీద భక్తితో ధ్యానం చేస్తూ కనబడ్డాడు. ఆయన ధ్యానంలో ఉన్నాడు గనక నమస్కరించకుండా ఓ పక్కన నిలబడ్డాను. ఎప్పుడు ధ్యానం చేసుకుంటున్న వాడికి, పూజ చేస్తున్న వాడికి నమస్కరించకూడదట. జపం తన్ నాభివాదయేత్, ఎవరన్నా జపం చేసుకుంటూ ఉంటే కాసేపు ఆగి ఆయన జపం పూర్తయ్యాక నమస్కరించాలి తప్ప, జపం చేసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏమండో నమస్కారం అండి అని ఆయన జపం పాడు చేయటం మహాపాపంట. అందుకని జపం తన్ నాభివాదయేత్. పురాణం జరుగుతున్నప్పుడు కూడా అయ్యాక దండం పెట్టాలి లేదా ప్రారంభంలో పెట్టాలి, కానీ మధ్యలో వచ్చి ఏమండో పద్మాకర్ గారు బాగున్నారా పురాణం చెబుతున్నారా అని మధ్యలో పలకరిస్తే ఇదంతా డిస్టర్బ్ అవుతుంది కదా. అందుకని ఈ పురాణం జరుగుతున్నప్పుడు మధ్యలో అసలు ఇక్కడికి రాకూడదు, దూరం నుంచే కూర్చోవాలి. అయ్యాక కావాలంటే అప్పుడు పలకరిద్దరు, కానీ ఈ పలకరింతలో పూలకరింతలు అప్పుడు. అలాగే కొన్ని నియమాలు చెప్పారు నారద పురాణాలు అనమాట. జపంతం, ఈ పురాణం చెబుతున్నప్పుడు పురాణజ్ఞం, ఆపై వమంతం, వాంతి చేసుకుంటున్నప్పుడు పాపడేవాడో కక్కుకుంటున్నాడు తిండరక్క, అలా డోక్కుంటున్నప్పుడు దగ్గరికి వెళ్ళి హాయ్ బాగున్నారా నమస్కరించకూడదు. కొంచెం వాంతి అయ్యాక ఆయన శాంతి పొందాక కూర్చుని స్థితిపడ్డాక అప్పుడు నమస్కరించండి. అప్పుడే వెళ్ళి కక్కో కక్కో అంటుంటే నమస్కారం అండి అంటే వాడు ఏమైపోతాడు. అందుకని వమంతన్ నాభివాది, ఇవన్నీ నారద పురాణంలో శ్లోకాలు. వాంతి చేసుకుంటున్న వాడికి శయానం అంటే నిద్రపోతున్న వాడికి కితవం, పేకాట్రాయుడు జోదగాడికి నమస్కరించకూడదండో, మోసాలు చేసేవాడికి భిన్న మర్యాదం, శాస్త్ర మర్యాదలు తెలియని వాడికి నాస్తికం, నాస్తికునికి నమస్కరించకూడదు. పొరపాటు కూడా ఎర్రజెండా పార్టీ వాళ్ళ దగ్గర దండం పెట్టారా, ఇక మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. ఇలాంటి నియమములు నారద పురాణములు అద్భుతంగా చెప్పారు. నారద పురాణం అంటే నియమముల సారం. నారద చరిత్ర చాలా గొప్పది. అందులో ఏకాదశి మహిమని తెలిసే వచ్చే మోహిని రుక్మాంగద చరిత్ర చాలా గొప్పదండి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎరిగిన వాడు కాబట్టి నారదుడు దూరంగా నిలబడి జపం పూర్తయ్యాక అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నువ్వే సమస్త లోకాలు సృష్టిస్తావు, అటువంటి నువ్వు కూడా ఎవరి కోసం ధ్యానం చేస్తున్నావు ఏమిటన్నట్ట. నా తండ్రి నీకు అనుమానం వచ్చిందని ఆయన, ఈ అనుమానం నాకు వచ్చిందన్నట్ట బ్రహ్మ నారదునితో. నేను ఒకప్పుడు వైకుంఠానికి వెళ్ళాను. ధ్యానస్థంచ హరిం దృష్ట్వా పితామే విస్మయంగత. అక్కడ కూడా విష్ణుమూర్తి మహాయోగాభ్యాసంలో ఉండి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మకు అనుమానం వచ్చింది, నేనేమో మా నాన్నగారిని ధ్యానిస్తాను, నాన్నగారు శ్రీమన్నారాయణుడు ధ్యానంలో ఉన్నాడేమిటనుకుని ఆయన ధ్యానం పూర్తయ్యేదాకా ఉన్నట్ట. ఆయన ధ్యానం పూర్తయ్యాక ఆ వాసుదేవుణ్ణి ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న, ఆ కథ, కమామిషు మొదలైన విశేషాలతో రేపు మళ్ళీ రెండో రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం వ్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.